Lowe's knows July 4th savings are worth celebrating. Right now, get up to 40% off select major appliances and get an additional 10% off two or more select major appliances. Plus, get three Scotts Naturescapes 1.5 cubic foot mulch bags for just $10. These deals are coming in hot. Lowe's, we help, you save. Valid through 7/9. Selection varies by location. While supplies last, see Lowe's.com for more details. Excludes Alaska and Hawaii.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం మలారే విచిత్రం కార్యక్రమం జనవరి 27, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
కొద్ది క్షణాల్లో మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం. స్టే ట్యూన్.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. శనివారం ఇవాళ కాబట్టి ఏదైనా కొంచెం స్పెషల్గా మాట్లాడుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే సినిమాలు, లేకపోతే సంగీతం, హాస్యం, సాహిత్యం, ఇలా అంటే కొంచెం హట్కే టాపిక్స్ మనం మాట్లాడుకుంటున్నాం. అయితే నాకు నిన్న సడన్గా ఒక థాట్ వచ్చిందండి. అదేంటంటే మామూలుగా సరే ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం బాగానే ఉంది, కానీ మనకి మైథాలజీ ప్రకారం బోలెడని కథలు ఉన్నాయి. ప్రతి అంటే భారతం, భాగవతం, రామాయణం ఇలాగా ఇవి కాకుండా ఇంకా చాలా చాలా పిట్ట కథలు చాలా ఉన్నాయి. భారతం ఒక్కటి తీసుకుంటే భారతంలో చిన్న కథలు అని చెప్పి ఒక బుక్కే ఉంది. దాంట్లో అసలు ఎన్ని కథలు ఒకదానికొకటి ఇంకోటి ఇంటర్లింక్డ్ అలాగ బోలెడన్ని ఉన్నాయి. ఇక మధ్య మధ్యలో మనకి రైజ్ అయ్యే ఇష్యూస్ అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. కృష్ణుడు యాదవుడా కాదా అంటారు, కాదు మావాడా అంటారు. మళ్ళీ తర్వాత ఏమో ఏకలవ్యుడు గురించి కూడాను అప్పుడు ఆ మధ్య ఒకసారి ఇష్యూ అయింది, ఏ కులం వాడు ఏంటి అని. ఇలాగా అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఈ క్యాస్ట్ సిస్టంలో గొడవలు చెలరేగడానికి కారణం, అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా కారణం వీళ్ళు తీసుకొచ్చినా, లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ రైజ్ అయినా అర్జెంటుగా రిలీజియస్ పరంగా కాకుండా క్యాస్ట్ పరంగా ఏదైనా వచ్చిందంటే అందరినీ లాగేస్తూ ఉంటారు, వాడు మావాడు కాదు వీళ్ళు మావాళ్ళు అని చెప్పి. ఈ మధ్య అయితే మరి ఇంకా దసరాకేమో ఇలాగా నరకాసుర వధ కానీ ఈ రావణ వధ ఇలాంటివి ఏమైనా చేస్తారు అని అన్నప్పుడు, ఎఫిజీస్ తగలబెడతారన్నప్పుడు అలా తగలబెట్టకూడదు, ఇదేంటి వాళ్ళేమి చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అది అని చెప్పి ఏంటో ఇంకా అంటే ఇష్యూ చెయ్యాలి అనుకుంటే దేని నుంచైనా చేయొచ్చు, అది వేరే విషయం. అట్లా మనము ప్రతిదానికి ఏదో ఒక విధంగా ఈ మైథాలజీ కథల్ని ఇంక్లూడ్ చేసేసి ఇదిగో ఇలా అయింది ఇలా అయింది ఇదన్నీ కూడా కట్టుకథలు అది ఇది అని చెప్పి ఏవో లక్ష రకాలు చెప్తూ ఉంటారు. ఈ భారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ కట్టుకథల లేకపోతే నిజంగా జరిగినవా అనేవన్నీ పక్కన పెట్టేస్తే వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అది మంచైనా చెడైనా ఏదైనా సరే, జరిగింది ఇది జరిగింది లేకపోతే ఇది ఇలా జరిగి ఉంటుంది అని ఊహించి రాసిందైనా, ఇలా జరిగింది అని తెలిసిందైనా, మనకు చాలా సాక్ష్యాలు కూడా ఉన్నాయి దానికి. రామసేతు అని అవి కోరల్స్తో చేసినవే, నిజంగా అవి ఉన్నది, అది ఇట్స్ ఎగ్జిస్టింగ్, ఇది ఇలా ఉండింది, దీంట్లో ఉన్న మెటీరియల్ ఇది అని చెప్పి సైంటిస్టులు ప్రూవ్ కూడా చేశారు. స్టిల్ ఇంకా అది కొంచెం ఇష్యూగానే ఉంది, ఆ కాదు ఇలాగా అని చెప్పి వీళ్ళు వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఎవరి నమ్మకాలు ఏవి అనేది పక్కన పెట్టేస్తే అసలు ఈ క్యారెక్టర్స్ నుంచి మనం తీసుకోవాల్సిన మంచి ఎంత? ఎందుకంటే ప్రతి కథ ఇప్పుడు మనకి చిన్నప్పుడు పంచతంత్రం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మన విక్రమార్కుడు భేతరుడు కథల్లో కూడాను న్యాయం ఏంటి, అసలైన న్యాయం ఏంటి అని చెప్పడం కోసమే కదా ఇవన్నీ కూడా కల్పించి చెప్పింది. ఎవరికి ఎట్లాంటి కథలు చెప్పినా, జానపద కథలైనా లేకపోతే ఇంకొక ఈ జంతువులు వాటితోటి ఇలాంటి మంచి మంచి లక్షణాలన్నింటినీ కూడా వాటిల్లో ఇన్కల్కేట్ చేసి అవి చెప్తే కంటే కార్టూన్ క్యారెక్టర్స్ లాగా ఉండేటటువంటివి ఏవైనా సరే మీరు ఎట్లా చూసుకున్నా ఇవన్నీ కూడా మనకి బేసిక్గా కొంచెం మంచి నేర్పించడానికి మాత్రమే. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అలా కాకుండా ఎంతసేపు సరేలే ఇవన్నీ పుక్కిటి పురాణాలు అని చెప్పి తీసి పారేసే మాట అయితే ఓకే, కానీ కథలో ఉన్న జిస్ట్ ఏంటి? మనకి ప్రతిసారి చిన్నప్పటి నుంచి మనకి చెప్తున్న కథల్లో నీతి ఖచ్చితంగా కింద ఉంటుంది. సో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, లేకపోతే ఎదుగో ఎవరినైనా మోసం చేస్తే ఇలాంటి గతి పడుతుంది, ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా. పెద్దవాళ్ళని గౌరవించాలి. ఆ జిస్ట్ తీసుకోవడానికి ఏమైంది, అది ఉత్త కథ అయితే మాత్రమే మనకి ఎంతో కొంత మంచినైతే నేర్పిస్తుందిగా. సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి క్యారెక్టర్లోనూ ఈ మంచి ఉన్న మంచిని మనం అబ్జర్వ్ చేసుకుని చెడును వదిలేద్దాం. అలాగా మనము మైథాలజీ మొత్తం చూసుకుంటే ఎన్నెన్నో క్యారెక్టర్స్ కనపడుతూ ఉంటాయి మనకి. బా ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. కర్ణుడు ఫర్ ఎగ్జాంపుల్, అఫ్కోర్స్ సినిమాల వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే కథల్ని కొంచెం మ్యానిపులేట్ చేయడము, లేకపోతే వాటిని కొంచెం ఇంకా సినిమాకి అనుగుణంగా కొంచెం మార్చుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఒరిజినల్గా ఆ క్యారెక్టర్కి ఉండేటటువంటి ఏదైతే ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుందో అది అలాగే ఉంటుంది, దానికి ఇంకా కొంచెం మాల్మసాలా వీళ్ళు యాడ్ చేస్తారు తప్ప. సో అలాంటి వ్యక్తుల్లో మనము అంటే ఆ క్యారెక్టర్ని మనం మన రియల్ లైఫ్కి కనుక మనం చూసుకుని అరే ఇదైతే బాగుంటుంది, ఇలా మనం చేస్తే బాగుంటుంది, మనకి ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఇలా ఇలాంటి స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మన విక్రమార్కుడు బేతాళుడు కథల్లో కూడాను చెట్టు మీద నుంచి అలా భుజాన వేసుకుని వెళుతూ ఉంటే కథలు చెప్తూ ఉంటే దానికి సొల్యూషన్ చెప్తూ ఉంటాడు రాజు. ఆ సొల్యూషన్ తప్ప రైటా అనేది వాళ్ళు ఎందుకు లాస్ట్లో చెప్తారు అంటే, ఏ ఇప్పుడు భేతాళుడికి తెలియకేం కాదు, కాకపోతే భేతాళుడు జడ్జ్ చేస్తున్నాడు ఇక్కడ, నువ్వు చెప్పే ఆన్సర్ గనక కరెక్ట్ అయితే నిన్ను వదిలేస్తాను, తప్పు అయితే నీకు తెలిసి కూడా నువ్వు తప్పు చెప్తే ఇలా చేస్తాను అని ఇవన్నీ చెప్తున్నాడు కదా. అంటే ఏంటి, భేతాళుడికి కూడా న్యాయం తెలుసు, న్యాయం తెలుసు కాబట్టే తను ఓకే నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళకే అంత న్యాయాన్యాయాలు తెలిసినప్పుడు, విచక్షణ తెలిసినప్పుడు, దాంట్లో ఆ వినయ కథల్లో నుంచి నీతిని తీసుకుని మనం ఎందుకు దాంట్లో ఉన్న మంచిని తీసుకోకూడదు అనే ఉద్దేశంతో చిన్నప్పుడు ఇలాంటి కథల్ని చెప్పేవాళ్ళు. అలాగే పంచతంత్రం, ఎలుక, పులి, కుందేలు ఇవన్నీ కూడా ఏంటంటే జంతువుల్ని ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేసి వాటి గురించి కథల్లో చెప్పడం ఎందుకు అని అంటే, వీటికే ఇంత ఆలోచన శక్తి ఉన్నప్పుడు మనం ఇంకెంత చక్కగా మనం ఆలోచించి విచక్షణతోటి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అందులో పిల్లలు ఏంటంటే తొందరగా ఇలాంటివి చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఏదైనా జంతువులు ఉన్నాయంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా వింటారు ఓ అని చెప్పి. చిన్నప్పుడు కూడా మనం చాలాసార్లు అరుపులు అవి ఇవి వాళ్ళకి చెప్తూ, కాకి ఏమంటుంది, కుక్క ఏమంటుంది అని చెప్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడానికి. బేసిక్ మెయిన్ మోటో ఏంటి ఎవరిదైనా సరే, మంచిని ఇన్కల్కేట్ చేయడం. దానికి మీరు ఏదైనా తీసుకోండి, మీరు ప్రాప్ ఏం తీసుకున్నా ఇవ్వాల్సిన మెసేజ్ మటుకు ఇది అంతర్లీనంగా నీతి అనేది ఉండాలి ప్రతి కథలోనూ అని. సో అలాంటి నీతి కథలు చెప్తూ ఉండే విషయంలో మరి మన భారత భాగవత రామాయణాలు కూడా అంతకన్నా ఎక్కువే మనకి నీతిని బోధిస్తాయి. కాకపోతే ఏంటంటే మనం దాంట్లో చెడునే చూస్తాం. అబ్బా అంటే ద్రౌపదికి ఐదుగురు అంటే ఇప్పుడు మనం కూడా ఐదుగురిని చేసుకోవచ్చా అని ఇలా ఆలోచించే వాళ్ళకి మనం ఏమీ చెప్పలేం. మనం ఎంతసేపు విమర్శించడానికో లేకపోతే కార్నర్ చేయడానికో ఒక విషయాన్ని కనుక ఆలోచిస్తే అన్నీ అలాగే తోస్తాయి. దాంట్లో ఉన్న మెయిన్ జిస్టన్ తీసుకు అంటే ఆస్తి కోసం కొట్టుకోవడం అనేది ఇప్పుడు కూడా ఉంది. అన్నదమ్ములు ఆస్తి కోసం అంటే అన్నదమ్ముల పిల్లలు ఆస్తుల కోసం కొట్టుకోవడం అనేది. సో ఆ విషయానికి వస్తే దాంట్లో ఏది మంచి ఏది చెడు, ఏది ఎంత మనకి న్యాయబద్ధంగా ఎంత వస్తే అంత తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా, కిడ్నాప్ కేసు ఒకటి, ఆస్తుల కేసు ఒకటి, ఇలా రకరకాలు ఉన్నాయి మరి రామాయణము భారతాల్లో. సో మనం కావాలని ఏదైనా మనం ఒక సమస్యను తెచ్చిపెట్టుకోం, బట్ ఆ సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని ఎంత చక్కగా, ఎంత శాంతియుతంగా, ఎంత లాజికల్ రీజనింగ్తో ఆలోచించాలి, తర్వాత ఎంత ధర్మబద్ధంగా మనం ప్రవర్తించాలి, ఇలాంటి విషయాలు మనకు తెలుసు. అంటే అల్టిమేట్గా చెడు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పడమే ఏ కథకైనా ముఖ్య ఉద్దేశం. మీరు ఏది, మామూలు సినిమాలు కాదు, లేకపోతే పుస్తకాలు కాదు, మైథాలజీ క్యారెక్టర్స్ కాదు, ఏదైనా సరే చెడు చేసిన వాడికి అంతిమంగా నష్టం తప్పదు, మంచి చేసిన వాడు ముందు కొంచెం సుఖపడినా, అది కష్టపడినా లాస్ట్లో వాడికి మంచే జరుగుతుంది. ఇదే కదా ఏది చెప్పినా కూడాను. సో మరి ఇలాంటప్పుడు మనం అందులో ఉన్న క్యారెక్టర్స్ని ఇంకొంచెం బాగా ఒకవేళ అనలైజ్ చేయగలిగితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే నాకు అనిపించింది, ఓకే అలాంటి క్యారెక్టర్స్ తోటి కనుక మనం ఆల్రెడీ ఇష్యూ అయిన క్యారెక్టర్స్తో ముందు తీసుకుందాం, ఏకలవ్యుడు, కృష్ణుడు ఇలాంటివి, మిగతా వాటి గురించి కూడా మనం అనలైజ్ చేద్దాం. మరి అందులో భాగంగా ఇవాళ నేను ఏకలవ్యుడు అనే అతని గురించి చెప్పబోతున్నాను. సో ఏకలవ్యుడు అనగానే మనకు గుర్తొచ్చేది అలా చూడంగానే గ్రాస్పింగ్ పవర్ బాగా ఉన్నటువంటి వ్యక్తి, చాటు నుంచి చూసి కూడా చక్కగా నేర్చుకున్నాడు విద్య అని. సో అతని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మంగళము తిరుపట్ల మదన గోపాల, అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద,
హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ ఏకలవ్యుడి గురించి నేను చెప్తానని చెప్పాను కదా, నిజానికి నేను చదివిన పుస్తకాలు, చేసిన రీసెర్చ్ అంటే ఇందులో పెద్ద గొప్ప రీసెర్చ్ ఏం లేదనుకోండి, రకరకాల వర్షన్స్ చదివి ఉన్నందువల్ల, దానికి తోడు మా తాతయ్య చిన్నప్పటి నుంచి నాకు చెప్పిన కథలు, వీటన్నిటి ఒక రూపం అన్నిటిని అనలైజ్ చేసి దేంట్లో ఎక్కువగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది చూసుకుని అన్నిట్లో కామన్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేసుకుని ఇలా ఏకలవ్యుడి గురించి నాకు తెలిసిన అభిప్రాయాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. బట్ నాకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది, ఎందుకంటే మనిషి నిరంతర విద్యార్థి. సో నాకు తెలిసింది నేను మీతో పంచుకుంటున్నప్పుడు నేను ఇందులో నేను చెప్పినటువంటి పొరపాట్లు కానీ లేకపోతే ఏదైనా తప్పులు ఉంటే కనుక వాటిని మీరు మై ఇన్ మీడియా ఫేస్బుక్ పేజ్లో ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో పెట్టొచ్చు, లేదు ఆర్జే వెన్నెల అనేటటువంటి నాకు మీరు మెసేజ్ రూపంలో ఫేస్బుక్లో ఇన్బాక్స్లో కూడా మీరు పంపించవచ్చు మీ అభిప్రాయాన్ని. సో ప్రస్తుతానికి టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఏకలవ్యుడు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ఇదో పెద్ద ప్రశ్న అసలేమో, అంటే ఏకసంతగ్రాహి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఎటువంటి ట్రైనింగ్ లేకుండా విలువిద్య అని జస్ట్ అలా ఆయన విగ్రహాన్ని గురువు విగ్రహాన్ని పెట్టుకుని నేర్చుకున్నటువంటి వ్యక్తి అని. సో అసలు ఏకలవ్యుడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి వాడు ఏంటి అని కనుక అనుకుంటే, ఏకలవ్యుడు నిషాదుడు. అంటే ఈ కోయవాళ్ళు బోయవాళ్ళు ఉంటారు కదా, అలాంటి గిరిజనుడు అనేటటువంటి ఒక అభిప్రాయం మనకు వస్తుంది తన కథను విన్న తర్వాత. అసలు ఆ సమాధానం ఎంతవరకు కరెక్టు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనందరికీ తెలుసున్న ఒక కథని, అంటే మహాభారతంలో ఉన్న కథను ఒకసారి గుర్తు చేసుకుందామా. పేద బ్రాహ్మడైన ద్రోణాచార్యుడికి పాంచాల దేశపు యువరాజైన యజ్ఞసేనుడు అంటే ద్రుపదుడు అగ్నివేశ మహర్షి దగ్గర వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్. సో వీళ్ళేంటంటే ఈ అస్త్ర విద్య, ధనుర్విద్య వీటన్నిటిని కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయింది. సరే ద్రుపదుడు తన ఫ్రెండ్ మీద ప్రేమతోటి, మా నాన్నగారు నాకు పట్టాభిషేకం చేయంగానే నా ఆస్తి అంతా కూడాను నీకు కూడా చెందుతుంది, మన ఇద్దరం అంత క్లోజ్గా ఉన్నాం కదా, నా ధనమంతా నీదే అని ద్రోణాచార్యుడికి మాటిచ్చాడు. అప్పటికి ఇంకా ఆచార్యుడు కాదనుకోండి, ద్రోణుడు అనే చెప్పుకోవచ్చు. సరే చదువు పూర్తయిపోయిన తర్వాత ద్రోణుడు కృపి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అశ్వత్థామ అనే కొడుకుని కూడా కన్నాడు. ద్రోణుడికి ఇంకా అప్పటికి జాబ్ లేదు, సో దానివల్ల ఎక్కడ ఇన్కమ్ కూడా లేదు. అశ్వత్థామ ఆవు పాల కోసం ఏడవడం చూడలేక గోదానం తీసుకుందామని ద్రోణుడు చాలా చోట్లకి వెళ్ళాడు, ఎక్కడా దొరకలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ చుట్టుపక్కల ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ అశ్వత్థామని ఆట పట్టించడానికి పిండి నీళ్ళని కలిపి ఆ పిండి నీళ్లే పాలు అని చెప్పి తాగిస్తూ ఉన్నారు. ఆ పిల్లాడవి నిజంగా ఆవు పాలు అనుకుని చాలా హ్యాపీగా తాగుతూ ఉంటే ద్రోణాచార్యుడికి చాలా అసలు బాధ వేసింది, ఏంటిది అని బాగా దుఃఖం వచ్చింది. సరే ఇంతలో తన ఫ్రెండ్ ఎలాగో ఇప్పుడు రాజు అయ్యాడు కదా, పట్టాభిషేకం కూడా అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళి ఒక ఆవునివ్వమని అడుగుదాము అని అనుకున్నాడు. సరే రాజస్థానంలో ఇతను సరే ఫ్రెండ్ కదా అని చెప్పి చాలా క్లోజ్గా మూవ్ అయ్యి వెళ్ళి మిత్రమాన్ని సంబోధించగానే ద్రుపదుడు, స్థాయిని బట్టి స్నేహం మారుతుంది, ఇప్పుడు నాకు నీకు అంతస్తులో చాలా తేడా ఉంది, నీకు ఇచ్చిన మాట నాకైతే గుర్తే లేదు, కావాలంటే ఓ పూట భోజనం పెట్టగలను చేసేసి వెళ్ళు, అంతేగాని ఇలాంటి మన ఛారిటీలు అవి అడిగితే చాలా కష్టం బాబు అని చెప్పేశాడు. పెళ్ళం పిల్లలతో వెళ్ళిన ద్రోణాచార్యుడికి తల కొట్టేసినట్టయింది. దీనికి ధీటుగా అంటే రివెంజ్ ప్రకారం చూసుకుంటే కనుక నేను సరైన శిష్యుని ఒకటిని తయారు చేసి ఇతన్ని అతని చేత ఓడించి బుద్ధి చెప్పాలి అని అప్పుడే ఒక భీషణ ప్రతిజ్ఞ టైప్లో చేశాడనమాట. సరే ఇంకా జాబ్ కోసం అని చెప్పి అటు ఇటు అన్ని రాజ్యాలు తిరుగుతూ మొత్తానికి కురు దేశానికి వచ్చినప్పుడు అక్కడ పిల్లలు పాండవులు కౌరవులు అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటే ఒక బాలు బావిలో పడిపోతే ఆ బాల్ని బాణాలతో కొట్టి పైకి తీసి ఇచ్చాడు. అతని టాలెంట్ చూసిన భీష్ముడు వచ్చి నువ్వెవరు అని అడిగితే ఈ కథ అంతా చెప్పారు. ఈ పిల్లలకి మరి గురువుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి, అంటే మరి అందరూ కౌరవులు పాండవులు వీళ్ళందరికీ కూడాను, నువ్వు గురువుగా ఉంటే బాగుంటుంది, ఇంత టాలెంటెడ్ వాడివి కదా అని చెప్పి భీష్ముడు రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పి అక్కడే జాబ్కి కుదురుకొని వీళ్ళకి ఒక ఆచార్యుడిగా, అంటే ధనుర్విద్య కానీ లేకపోతే అన్ని రకాల అస్త్ర విద్య రాజనీతి ఇవన్నీ కూడాను చెప్పడానికి ఒప్పుకున్నాడు. ముఖ్యంగా అస్త్ర విద్య ఇంతమందికి ఆయనే నేర్పిద్దామని చెప్పి వాళ్ళక్కడ అపాయింట్ చేసుకున్నారు. సో ఇక ఉద్యోగం కుదురుకుంది కాబట్టి ఫ్యామిలీ కూడా కొంచెం బాగానే సెటిల్ అయింది. తర్వాత ఏమైంది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
బంగారు గిన్నెలో పాలు పోసేదా, దొంగనీవని సతులు సతులు
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసే నేల పైన కథలే పనికేసి చిన్నారులైనా, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం ఏకలవ్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ఈ పాండవులు కౌరవులకి విద్య నేర్పించేసిన తర్వాత కొన్నాళ్ళకి అందరినీ కూర్చోబెట్టి అస్త్ర విద్య ముగిసిపోయింది కాబట్టి ఒకవేళ మొత్తం ఇంకా కంప్లీట్గా నేర్చేసుకున్న తర్వాత నా కోరిక ఒకటి ఉంది, అది మీరు తీర్చాలి సరేనా అని అడిగాడు.
అందరూ కామ్గా ఉన్నారు. అమ్మో ఏమడిగితే ఏమంటారో ఎందుకులే అని చెప్పి ఎవరు అవును కాదు అని ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారు. అయితే అర్జునుడు మాత్రం, మీరు గురువు గారు, మీరు మాకు అన్నీ నేర్పిస్తున్నారు, సో గురు కార్యాన్ని నేను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పాడు. ఆ క్షణంలో ద్రోణుడికి అతను అత్యంత ఆత్మీయుడైపోయాడు. అతనికి కొంచెం మంచి ఇంకా ప్రత్యేక శ్రద్ధతో అస్త్రాలు నేర్పించడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు మామూలుగా మనకి కూడాను స్కూల్స్లో చూసుకుంటే టీచర్స్ పెట్ ఈజ్ దాట్ యూ అని పోయం కూడా ఉంది చూసారా, అంటే టీచర్ అనేవాడు పక్షపాతం లేకుండా అందరికీ ఒకే రకంగా చదువుని నేర్పిస్తాడు. కానీ అందులో కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, కొంతమంది ఏమో చక్కగా ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. స్లో లెర్నర్స్కి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూనే క్లాస్ ఫస్ట్ వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అంటే మరి తన పేరుని ఎలివేట్ చేసేది తనే కదా. కాబట్టి రేపొద్దున అరే తను ఉన్నత స్థానంలో ఉంటే అరే నా ఒక నేను నేర్పించినటువంటి ఒక శిష్యుడు ఇవాళ ఇంత మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవడానికి బాగుంటుంది అని ఒక రకమైన టీచర్స్ పెట్టుగా ఉండిపోతారు వాళ్ళు. అలాగా అర్జునుడు అయ్యాడు. సో అతనికి ప్రత్యేక శ్రద్ధతోటి ఇంకా రకరకాలు అందరికీ చెప్పిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ, అందరికీ ఒకేలాగే చెప్పినా కూడా ఎంతమంది అసలు తన దగ్గర చేరినా కూడా, అంటే తర్వాత తర్వాత ఇతని ఖ్యాతి విని అండ్ ఇంతమందికి నేర్పిస్తున్నాడు అని విని చాలామంది చేరారు. అసలు మామూలుగా పెరగలేదు తన ఖ్యాతి. వృష్టి వంశజులు, అంధక వంశజులు, తర్వాత మిగతా దేశాల రాజులు, కర్ణుడు అందరూ వచ్చి అతని శిష్యులుగా చేరారు. కానీ ఎంతమంది చేరినా కూడా అర్జునుడు విద్య నేర్చుకోవడంలో చూపించిన శ్రద్ధ, గురువుని సేవించడంలో చూపించినంత శ్రద్ధ ఇంకెవ్వరూ చూపించలేదు. అంతలా తనతోటి ఎఫెక్షను అవి అన్నీ బాండింగ్ బాగా కుదిరింది. ఒకరోజు చీకట్లో కూడా బాణాలు ఎలా వెయ్యాలి అనేది తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది చూసిన ద్రోణుడు అర్జునుడిని కౌగిలించుకుని విలు విద్యలో లోకంలో ఇంకెవ్వరూ నీకు సమానులుగా నిలవలేరు అన్నట్టుగా నిన్ను తీర్చిదిద్దాను, దానికి నిన్న ప్రాణం ఉన్నంత మటుకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని మాటిచ్చాడు. అన్నట్టుగానే తన కొడుక్కి నేర్పని అస్త్రాలు కూడా అర్జునుడికి నేర్పించాడు. అండ్ అసలు మామూలుగా ఎవరికైనా సరే కాకిపిల్ల కాకికి ముద్దు అంటారు, అలాగా ఎట్లాంటి వాడైనా సరే తన కొడుకుని చాలా స్పెషల్గా చూసుకుంటాడు. ఎంత టీచర్ అయినా సరే క్లాస్లో కనుక టీచర్ కొడుకు ఇంకెవరైనా టాప్ క్లాస్ టాపర్ ఉంటే కనుక క్లాస్ టాపర్ కన్నా కూడాను టీచర్కి తన మీదే ఎక్కువగా గురు ఉంటుంది కొడుకు మీద. అరే వీడికి ఏదైనా చేద్దామని పేపర్ కరెక్షన్లో కూడా కొంచెం లీనియన్స్ అది తీసుకుంటారు అలాగా. సో అంటే ఇది ఇప్పుడు పరిస్థితులతో నేను బేరీజ్ వేసి చెప్తున్నాను అన్నమాట. సరే అయితే ఇలాగా మొత్తానికి కొడుక్కి కూడా నేర్పించినటువంటి ఎక్స్ట్రా అస్త్రాలు కానీ ధనుర్విద్య కానీ అర్జునుడికి నేర్పించాడు. అతని ద్వారానే తన పగ తీరుతుంది అని ఒక ఆశ కూడా ఉంది తనకి. ఒకరోజు ఏకలవ్యుడు వచ్చి నాకు కూడా విద్య నేర్పిస్తారా గురువు గారు అని అడిగారు. నువ్వెవరు అని అడిగితే నిషాదరాజైన హిరణ్యధన్వుడు అని ఒక అతను ఉన్నాడు. కొన్ని వర్షన్స్లో హిరణ్య ధనుషుడు అని కూడా ఉంది, అందుకని కన్ఫ్యూజ్ అయ్యాను నేనే. సో నువ్వెవరు అని అడిగితే నిషాదరాజైన హిరణ్యధన్వుడు అనే అతని కొడుకుని నేను అని చెప్పాడు. నిషాదులు అంటే ఈ మన వేటాడతారు కదా పశువులు పక్షులు అన్నిటినీ వేటాడే ఆటవికులు అన్నమాట. సో నువ్వు నిషాదుడు కాబట్టి నీకు నేర్పించను అని చెప్పాడు ద్రోణుడు. అయితే అలా ఎందుకు అని ఉండొచ్చు. ఇప్పుడు వేటాడే వాళ్ళకి క్షాత్ర విద్య నేర్పకూడదు అన్న నిషేధం ఎక్కడైనా ఉందా? నగరాలని ఏలే క్షత్రియ రాజులకి అడవుల్లో ఉండే నిషాదులు సామంతరాజులుగా ఉంటూ అప్పుడప్పుడు తిరగబడేవాళ్ళ? వాళ్ళకి విద్య నేర్పితే ఇప్పుడు జస్ట్ లైక్ మన పోలీస్ అకాడమీలో గనక పోలీసులతో పాటు మావోయిస్టులకి కూడా తర్ఫీదు ఇచ్చినట్టు అవుతుందా? ఒకవేళ కేవలం కుల వివక్షత మాత్రమే అనుకుంటే ద్రోణుడు బ్రాహ్మణులు క్షత్రియులకే కాకుండా సూతుడైన కర్ణుడికి కూడా విద్య నేర్పించాడు కదా, మరి నిషాదులకు ఎందుకు నేర్పించలేదు? అది తెలియదు. ఏదేమైనా ఈ చర్యని ఏకలవ్యుడితో సహా ఎవ్వరూ తప్పు కూడా పట్ల కనీసం. అప్పుడు ఏకలవ్యుడే అన్నాడు, నేను మీ ప్రతిమను పెట్టుకుని నేను ప్రాక్టీస్ చేసుకుంటాను పర్వాలేదు అని ఏకలవ్యుడు అనగానే ద్రోణుడు సరే ఓకే అన్నాడు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఎదురుగుండా ఉండి అన్ని నేర్పిస్తుంటేనే అంతంత మాత్రంగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మనకు కూడాను మీరు గమనిస్తే స్కూల్లో టీచర్లు చెప్తూ ఉంటే వాళ్ళు ఎదురుగుండా ఉండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే అంతంత మాత్రం. మరి అలాంటిది కంప్లీట్గా అసలేమో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఓ సీడీ ఇచ్చేసి, లేకపోతే సీడీ కూడా కాదు చెప్పాలంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరే చదువుకొని మీరే రాయాలి అని అంటే కొంచెం కష్టమే కదా. అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. అలాగే అది కూడా ఏమిటంటే ద్రోణుడు సరే ఓకే అలా ఏమాత్రం నేర్చుకుంటారు ఎవరైనా విద్యని అనే ధీమాతో ఓకే అని చెప్పి వదిలేశాడు. కొన్నాళ్ళకి తన శిష్యులను అందరినీ వేటకి పంపించాడు. వేటకి అవసరమైన సామాగ్రి తీసుకుని ఒక మనిషి తన పెంపుడు కుక్కతో సహా వాళ్ళ వెంట వచ్చాడు. వీళ్ళంతా వేటాడుతూ ఉంటే ఆ కుక్క ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అతను మట్టితో ద్రోణుడి ప్రతిమ చేసి ముందర పెట్టుకుని విలు విద్యలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. చాలా సాధించాడు కూడా. ఆటవికుడు కాబట్టి జింకతోలు కట్టుకున్నాడు, తర్వాత జటలు పెంచాడు. శరీరం అంతా బాగా మురికిగా ఉంది, మలినమైపోయి ఉంది, అసలే నల్లవాడు. అతన్ని చూసి కుక్క కొంచెం మురిగింది. దాన్ని శిక్షించడానికి ఏకలవ్యుడు ఆ కుక్క మొహం మీద ఒకేసారి 7 బాణాలను ప్రయోగించాడు. ఆ కుక్క కుయ్యో ముర్ర అంటూ, ఈ మామూలుగా వీళ్ళు ఉన్నారు కదా స్టూడెంట్స్, పాండవులు కౌరవులు, వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఆ బాణాల తీరుని చూసి ఆ నైపుణ్యానికి బాగా అసలు మెచ్చుకున్నట్టు అండి, అబ్బురు పడిపోయి ఆశ్చర్యపడిపోయి కుక్క వెంబడి ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిశారు. నువ్వెవరు అని అంటే ఫలానా అని చెప్పాడు. నేను ద్రోణుడి శిష్యుణ్ణి అని కూడా చెప్పాడు. సో అప్పుడు ఇంకా వీళ్ళు సరే మళ్ళీ వేట అదంతా ముగించుకొని వీళ్ళు మళ్ళీ ఊరికి అంటే బ్యాక్ టు సిటీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఈ చిన్న విరామం తర్వాత చెప్తాను.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా?
ఉదయ రాగరంజితమై ప్రతి పొద్దు పలకరిస్తూ పడమటి తొలి రాగమై తనకు తాను పులకరిస్తూ సంగీతం సాహిత్యం యువ ప్రతిభా మహోజ్వలం చిట్టి పొట్టి చిన్నారిగళం కుసుమించే నవోదయం.
గుర్తు పట్టలే కదా? అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా,
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
సొగసు బాగుంది,
ఏమంత నచ్చింది,
నీలేత పరువాల వల వేసింది, నీ జంట కోరింది.
ఆ రోజు ముందుంది
ఆ పండగ ఎప్పుడంటూ వయసడిగింది. నీవే చెలి యాజాబిలి చేరేదిలా
శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం ఏకలవ్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం.
సరే, పాండవులు కౌరవులు వీళ్ళంతా కూడాను వాళ్ళ నగరానికి వెళ్ళి ద్రోణుడితోటి ఈ విషయాన్ని చెప్పారు. అర్జునుడు మాత్రం కొంచెం కంప్లైంట్గా పొజిటివ్గా ఫీల్ అయ్యి, గురువర్య నన్ను మించిన వాడు ఇంకెవ్వరూ ఉండరు, లేకుండానే అసలు ఎవ్వరూ లేకుండా అంటే నేను కాకుండా ఇంకెవరూ ఉండరు, నెక్స్ట్ టు మీ ఈజ్ నన్ అన్నట్టుగా మీరు చెప్పారు. కానీ మీ శిష్యుడు ఏకలవ్యుడు నన్ను మించిన వీరుడు ఎలా అయ్యాడు అని అడిగాడు. ద్రోణుడు ఒక 2 నిమిషాలు ఆలోచించి ఏకలవ్యుడి గురించి, ఏంటి నేను అసలు నేర్పించలేదుగా తనకి, నా స్టాచ్యూ ఒకటి పెట్టుకుంటానన్నాడు, సరే ఆ ప్రతిమతోటే తను నేర్చుకుంటానన్నాడు, ఇంత అసలు ఎలా సాధించాడు ఇంత ఇది అని అనుకుని సరే ఆలోచించి ఏకలవ్యుణ్ణి నిర్వీర్యుణ్ణి చేయాలి అని ఒక ఆలోచనకు వచ్చాడు. దానికి తన ఆచార్యత్వాన్ని ఉపయోగించదలుచుకున్నాడు. ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి, వీరుడా నువ్వు నాకు శిష్యుడివి అని చెప్పుకుంటున్నావు కదా అందరితోటి, సరే నువ్వు నాకు శిష్యుడివే అయితే నాకు జీతం ఇవ్వు అని అడిగాడు. నన్నయ్య గారు రాసిన అనువాదంలో గురుదక్షిణ అని ఉంది. ఏకలవ్యుడు సరే అని అనగానే నీ కుడి చేతి బొటనవేలు ఇవ్వు అని అడిగాడు. ఇది చాలా దుర్మార్గం. ఏకలవ్యుడికి ప్రత్యక్షంగా విద్య నేర్పని మనిషికి గురుదక్షిణ ఆర్ వేతనం అడిగే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ద్రోణుడి ఈ ప్రవర్తనకి కారణమేంటి? తన పగ తీర్చడానికి ఎవరైతే ఒప్పుకున్నారో అంటే అర్జునుడు, ఆ అర్జునుడిని ఎలాగైనా సరే మంచి చేసుకోవాలన్న తాపత్రయమైనా అయి ఉండాలి. కొందరు ఇంకో కారణం కూడా ఉందని చెప్తూ ఉంటారు. అంటే ఈ మామూలుగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, శిష్యుడి స్వభావాన్ని బట్టి అర్హతను బట్టి వాళ్ళకి ఎంత విద్య నేర్పించాలి అని గురువు నిర్ణయిస్తాడు. అలా నిర్ణయించగలిగినటువంటి ఒక స్టామినా గల గురువు ద్రోణుడు. అందుకే తన కొడుకు అశ్వత్థామకు కూడా చెప్పని కొన్ని అస్త్రాలు అర్జునుడికి నేర్పించాడు. నిజానికి యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామ అందరికంటే నీచంగా ప్రవర్తించి రాత్రిపూట పాండవ శిబిరానికి వెళ్ళి హత్యలు చేశాడు. అలాంటి బుద్ధి ఉన్నది అని చెప్పి తండ్రికి ముందే తెలుసు కావాలి. అందుకే ద్రోణుడు అతనికి పూర్తిగా నేర్పించి ఉండడు. ఇక ఏకలవ్యుడి విషయానికి వస్తే, అతను కుక్క పట్ల చూపించినటువంటి క్రౌర్యం కారణంగా ఇటువంటి వాడికి అడ్డుకట్ట వేయకపోతే లోకానికి వినాశకారుడు అవుతాడు అని అనుకున్నాడని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే ప్రవచనాల్లో వాటిల్లో విన్నది. ఈ విషయాలు మహాభారతం రాసిన కవి రాయల. సో వ్యాఖ్యాతలు చెప్పిన వాటిని బట్టి ప్రామాణికంగా తీసుకుంటే ఇదొకటి ఉంది. అయితే గురువు కోరిక వినగానే ఏకలవ్యుడు ఏమాత్రం దిగులు పడకుండా ప్రసన్న మొహంతో ఈ బొటనవేలు కోసిచ్చేశాడు. ద్రోణుడు బాగా సంతోషించి అతనికి తక్కిన వేళ్లతో బాణాలు ఎలా వెయ్యాలి అనేది మాత్రం నేర్పించాడు. కానీ ఇదివరకటి కంటే క్వైట్ ఆబ్వియస్గా కొంచెం స్పీడ్ తక్కువే ఉంటుంది, ఆ వేగం ఉండదు బాణాల్లో. ఇది భారతం ఆది పర్వంలో ఉన్న ఏకలవ్యుడి ప్రస్తావన. ఈ బొటనవేలు ఖండింపచేయడం ప్రస్తావన మళ్ళీ ద్రోణ పర్వంలో వస్తుంది. ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధాన్ని కర్ణుడు అర్జునుడి కోసం అని చెప్పి దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఏదైనా కొంచెం మంచి పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉంది అంటే అది చాలా అసలు తట్టుకోలేనంత ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వాడదామని అనుకుంటూ ఉంటారు. అలా కర్ణుడికి దీటైనటువంటి అంటే తనని సమవుజ్జిగా భావించి అసలు
తను ఎదుర్కోవడానికి కొద్ది గొప్ప కష్టపడేటటువంటి వ్యక్తి అర్జునుడు. సో అర్జునుడు కోసం అని చెప్పి దాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాడు. ఇంకా వేరే వాటికి వాడాల్సినంత అవసరం లేదు అని, మిగతా వాళ్ళందరితో నేను సమానమే కాబట్టి అని. అయితే ఒకరోజు రాత్రి ఘటోత్కచుడు బాగా విజృంభించడంతో తర్వాత సంగతి తర్వాత చూసుకుందానులే, ముందు ఆయుధంతో ముందు ఘటోత్కచుడిని చంపేద్దాము అని అనుకుని అది వాడేశాడు. దాంతో పాండవులంతా చాలా శోకంలో మునిగి ఉంటే కృష్ణుడు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేశాడట. అదేంటి అని అడిగితే కర్ణుడి శక్తి ఆయుధం ఖర్చు అయిపోయింది, అతన్ని నిర్జించడం ఇంకా సులభం, ఇప్పుడు అసలు పెద్ద విషయమే కాదు అది అని అన్నాడు. అతనే కాదు, మీ విజయం కోసం ముందు నుంచి హిడింబ బక శిశుపాల జరాసంధులని ఎలా అడ్డు తొలగిస్తూ పోయానో ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్తూ, ఏకలవ్యుడు బొటనవేలు ఉండుంటే అతన్ని ఎవరు అడ్డుకోలేకపోయేవాళ్ళు, నీ మేలు కోసమే కదా ద్రోణుడు అతని బొటనవేలు ఖండింపజేశాడు అన్నాడు. అది ఇక్కడ పుల్లల శ్రీరామచంద్రులు గారు రాసినటువంటి ఒక అనువాదంలో ఏకలవ్యుడు అంగుష్ఠాన్ని కోల్పోయేటట్లు నేనే చేశాను అని ఉంది. అప్పటికి కృష్ణుడు అసలు మరి ఇంకా సీన్లోకి రాలేదు మహాభారతంలో. భగవద్గీతలో అందరినీ నేనే చంపాను, నువ్వు ఒట్టి నిమిత్రమాత్రుడివి అని చెప్పిన ధోరణిలో ఉంటుంది ఈ స్టేట్మెంట్ ఒకటి ఆయన రాసిన దాంట్లో. అంటే మరి దాంట్లో కూడా ఆయన హ్యాండ్ ఉన్నదా అని అంటే, మరి అప్పటికైతే తను అసలు నోబేర్ ఇన్ ద పిక్చర్ చిన్నప్పుడు, మరేమో తెలియదు. సో ఇలాగ ప్రతి దాంట్లో ఒక్కొక్క వెర్షన్ ఉంటుంది. సో ఈ వెర్షన్లో ఇలా చెప్పారు. ఇంకా బోర్డ్ అనే విషయాలు నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపి కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం ఏకలవ్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని వర్షన్స్లో నీ మేలు కోరి మహావీరుడైన ఏకలవ్యుడిని నేనే చంపాను అని కూడా ఉంది. సభాపర్వంలో శిశుపాలుడు కృష్ణుడికి అగ్రపూజ చేయడాన్ని నిరసిస్తూ గౌరవించాలంటే వీరులు లేరా, వాళ్ళున్నారు వీళ్ళున్నారని చెప్పి లిస్ట్ చదువుతూ ఏకలవ్యుడి పేరు కూడా చెప్తాడు. అంటే బొటనవేలు పోయిన తర్వాత కూడా ఏకవీరుడు మహావీరుడై వెలిగాడా అన్న సందేహం వస్తుంది. కృష్ణుడి చేతిలో చనిపోయిన ఏకలవ్యుడు ఎవరు అంటే దాని మీద ఆరుద్ర గారు పరిశోధన చేశారు. ఏకలవ్యుడు కృష్ణుడికి పాండవులకి కూడా బంధువే అంటూ ఒక వ్యాసం రాశారు. దానికి ఆధారంగా హరివంశం అనే ఒక బుక్ను తీసుకున్నారు. సంస్కృత హరివంశం ప్రకారం ఏంటంటే కృష్ణుడి తండ్రైన వసుదేవుడికి 5 అక్క చెల్లెళ్ళు. వాళ్లలో వృధ అంటే ఈమెని కుంతి భోజుడు అనే రాజు పెంచుకుని కుంతి అని పేరు పెట్టాడు. సో ఆ కుంతి ఒకరు, ఆవిడ పాండవులలో 3 తల్లి. శ్రుతశ్రవ అనే ఆవిడ కొడుకు శిశుపాలుడు. పృథుకీర్తి అనే ఆవిడ కొడుకు దంతభక్తుడు. జయ విజయులే ఈ శిశుపాల దంతభక్తులుగా పుట్టి కృష్ణుడి చేతిలో చనిపోయారు. శృతదేవ అనే ఆమె కొడుకు పేరు ఏకలవ్యుడు. ఇతను మహావీరుడు, ఉగ్రసేనుడికి వియ్యంకుడైన అంటే మన కంసుడికి మామగారైనటువంటి జరాసంధుడు ఉన్నాడు కదా, అతని దగ్గర సేనాపతిగా పనిచేశాడు. కంసుడిని చంపినందుకు కృష్ణ బలరాముల మీద పగబట్టిన జరాసంధుడు మధుర మీద 18 దండెత్తాడు. ఆ 18 వాటిల్లో ఏకలవ్యుడే సైనాధిపత్యం వహించాడు. ఇతను బలరాముడితో చాలా భీభత్సమైన యుద్ధం చేశాడు. ఇవన్నీ డీటెయిల్స్ కూడాను హరివంశంలో ఉన్నాయి. ఇతన్నే కృష్ణుడు చంపేశాడు. ఎప్పుడు అన్నది కరెక్ట్గా తెలీదు. స్పష్టంగా ద్రోణపర్వం పాటికే చంపేశాడని మాత్రం భారతంలో ఘటోత్కచ వధ తర్వాత కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం మనం అనుకోవచ్చు. సో టైమ్లీగా కరెక్ట్గా ఇది అని చెప్పలేం కానీ ఆల్మోస్ట్ ఆల్ సార్ట్ ఆఫ్. ఇక ఆరుద్ర గారు హరివంశంలో ఏకలవ్యుడు, భారతంలో వేలు పోగొట్టుకున్న ఏకలవ్యుడు ఒక్కడే అని తీర్మానించారు. దీనికి ఆయన ఎగ్జాంపుల్గా అంటే ప్రామాణికంగా తీసుకున్నది ఏంటంటే హరివంశంలో ఉన్న 134 ఉన్నటువంటి 33 శ్లోకం. దేవశ్రవ కుమారుడు ఏకలవ్యుడు నిషాదుల చేత పెంచబడ్డాడని దాంట్లో ఉంది. దేవశ్రవుడు వసుదేవుడి తమ్ముళ్లలో ఒకడు. శృతదేవ అనే పేరుకి బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో ఉంది. ఎర్రనగారు ఆంధ్ర హరివంశంలో దాన్ని సవరించి శృతదేవకి కేకయేశ్వరుని వల్ల ఏకలవ్యుడు పుట్టి నిషాదులలో పెరిగి ఆ తర్వాత అలాగా నెమ్మదిగా గ్రాడ్యువల్గా తన ఈ అస్త్ర విద్యని చాలా మెరుగుపరుచుకున్నాడని చెప్పి రాశారు అని ఆరుద్ర గారు రాశారు. ఆరుద్ర గారు ఎర్రన్న పద్యాన్ని అనుసరించి పాండవులకి కృష్ణుడికి రక్తబంధువు, జరాసంధుడి సేనాధిపతి అయిన ఏకలవ్యుడు, ద్రోణుడి చేతిలో బొటనవేలు పోగొట్టుకున్న ఏకలవ్యుడు ఒక్కడే అని తేల్చేశారు. ఈ వాదన గనక నమ్మితే చాలా ప్రశ్నలు వస్తాయి. ద్రోణుడు నువ్వు నిషాదుడివి కాబట్టి విద్య నేర్పించను అన్నప్పుడు ఏకలవ్యుడు అబ్బే నేను అసలు సుక్షత్రియుణ్ణే, నిషాదులు జస్ట్ నన్ను పెంచుతున్నారు అంతే అని ఎందుకు చెప్పలేదు. అడవిలో ఏకలవ్యుడు తారసిల్లినప్పుడు నువ్వెవరివి అని పాండవులు అడిగినప్పుడు మీ బంధువునే అని ఎందుకు చెప్పలేదు. మేబీ తనకు కూడా అప్పటికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండదా. మహాభారతం ప్రకారం రాజసూయాగం చేసినప్పుడు ధర్మరాజుకి అతని రక్త బంధువులందరూ సత్కరిస్తారు. శిశుపాలుడు రథానికి జెండా కట్టాడు. పినతల్లి కొడుకులైన విందాను విందులు, నానా రాజులు తెచ్చిన వివిధ రకాల నది జలాలను అందుకుని పెద్ద పెద్ద పాత్రల్లో పోశారు. ఈ జాబితాలో కూడా ఏకలవ్యుడు ఉన్నాడు. అతను పాదరక్షలు తీసుకొచ్చి ధర్మరాజు పాదాల ముందు పెట్టాడు. తన బొటనవేలు పోవడానికి కారకుడైన పాండవులని ఏకలవ్యుడు ఇంత సత్కారం చేస్తాడా? సో ఇది ఎక్కడో కరెక్ట్గా అనిపించట్లేదు. నిజానికి ఏకలవ్యుడి గురించి ఎంత చెప్పినా అసలు అంటే ఆల్మోస్ట్ హరివంశంలో చాలా చెప్పారు, బట్ దాంట్లో చిన్నప్పుడు ద్రోణుడికి బొటనవేలు అర్పించాడని ఎక్కడా లేదు. కాసేపు మనము సపోజ్ కృష్ణుడు మేనత్ కొడుకు క్షత్రియ ఏకలవ్యుడు, ద్రోణుడికి బొటనవేలు సమర్పించుకున్న నిషాద ఏకలవ్యుడు వేరు వేరు అని అనుకుందాం సపోజ్. అప్పుడు సందర్భాలు సరిపోతాయి. క్షత్రియ ఏకలవ్యుడు వీరుడు, బంధువైన జరాసంధుడు సేనాధిపతి, శిశుపాల దంతభక్తుడిలాగే మేనమామ కొడుకు అని కృష్ణుడి మీద పగబట్టాడు. చివరికి కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. రాజసూయంలో పినతల్లి కొడుకు ధర్మరాజుకి గౌరవం ఇచ్చాడన్న అదే మండపంలో కృష్ణుడికి అగ్రపూజ జరిగేటప్పుడు శిశుపాలుడి ప్రత్యామ్నాయంగా ఏకలవ్యుడు ప్రతిపాదించాడన్న అన్నీ సరిపోతాయి. అంతేకాదు, ద్రోణ పర్వంలో ఘటోత్కచ వద్ద తర్వాత కృష్ణుడు మహాయోధుల్ని ముందే చంపేసి మీ మార్గం నిష్కంటకంగా చేశాను అని చెప్పే పేర్లలో ఏకలవ్యుడి పేరు కూడా అతుకుతుంది. అప్పుడైతే కనుక ఏకలవ్యుడు పేరున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకతను నిషాదరాజు కొడుకు ద్రోణాధిపతుడని, ఇంకొకడు పాండవుల రక్తబంధువు అని జరాసంధుడు సేనాధిపతి అని అనుకుంటే అప్పుడు కొంచెం క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అయితే ఈ వాదనకి కొంచెం హర్డల్స్ లాగా ఉన్న విషయాలు కూడా ఉన్నాయి. అదేంటో నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
One-minute music bite from band Indo Soul by Kartik Iyer.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మడిసన్న కాసంత కళా కోసం ఉండాలయ్యా, ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటుంటది
అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికను. ప్రతిరోజు సాయంత్రం IST 4:30 నుంచి 5 గంటల వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను.
సిద్ధమేన మరి?
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం ఏకలవ్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఆ ఏకలవ్యుడు ఈ ఏకలవ్యుడు కనుక వేరు వేరు అని అనుకునే మాట అయితే ఈ వాదనకి హర్డల్స్గా నిలిచేవి కొన్ని ఉన్నాయని చెప్పాను కదా. సంస్కృత హరివంశంలో దేవశ్రవకి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడనే శ్లోకము, తెలుగు హరివంశంలో శృతదేవకి ఏకలవ్యుడు పుట్టిన నిషాదుల చేత పెంచబడ్డాడనేది అదొక పద్యం. ఈ రెండు ప్రక్షిప్తాలు కావచ్చు. పేరు సామ్యం వలన గందరగోళపడిన రాయసకుడు ఎవరో మేబీ ఇద్దరికి ముడిపెట్టబోయిన ప్రయత్నం కావచ్చు. ఇతనే కాదు, మహాభారతం తిరగరాసే చాలామంది రచయితలు కూడా గందరగోళపడ్డారు. ఏకలవ్యుడిని చంపాను అని ఒక వర్షన్లో ఉంటే ఇంకో వర్షన్లో అతని బొటనవేలుని ద్రోణు చేత అడిగించాను అని చేర్చారు. ఏదేమైనా ఆరుద్ర గారు ఇద్దరు ఏకలవ్యులు ఒక్కళ్లే అని నమ్మారు. ఆరుద్ర గారి వ్యాసాన్ని ఉటంకిస్తూనే శ్రీ జేవి శాస్త్రి అంటే మన మహాభారత వైజయంతి 736వ పేజీలో వీళ్ళిద్దరూ ఒకరేనా అనే సందేహం కలుగుతుంది అని రాశారు. సో ఇలా చూసుకుంటే కనుక పర్సనల్లీ మై ఒపీనియన్ వచ్చేసి నాకు ఆరుద్ర గారు లాంటి పరిశోధకుడు పొరబడి ఉంటారా అనే సందేహంతో పాటు ఇద్దరు వేర్వేరు అనే నమ్మకం కలిగింది. అందువలన బోటన వేలిచ్చిన ఏకలవ్యుడు నిషాదుడే. తర్వాత అతను విలువిద్యలో ప్రావీణ్యత పోగొట్టుకుని చాలా కామన్ మ్యాన్గా జీవించి ఉంటాడు. సో నాకు తెలిసైతే ఇద్దరు వేరువేరు, దాంట్లో ఇంకా అసలు నో సెకండ్ థాట్ అని నా ఉద్దేశం. బట్ ఐ రెస్పెక్ట్ ఆరుద్ర గారి ఒపీనియన్ కూడా, ఎందుకంటే ఆయన ఏం చదవకుండా లేకపోతే ఏదో రీసెర్చ్ చేయకుండా ఇలాంటివి చెప్పరు. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంకేదైనా ఒక డైవర్సిఫైడ్ ఒపీనియన్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఆన్ మై ఇన్ మీడియా ఫేస్బుక్ పేజ్. అలాగే ఒకవేళ మీకు ఫేస్బుక్ పేజ్లో ఈ పోస్ట్ కనపడక, అంటే ఈ ఎపిసోడ్ పోస్ట్ కనపడక కింద కామెంట్లో పెట్టలేను అని అనుకునే మాట అయితే మీరు నాకు పర్సనల్లీ నా ఇన్బాక్స్కి మెసేజ్ చేయొచ్చు, ఆర్జేవెన్ఎల్ ఇన్బాక్స్కి. సో ఇదండి వాళ్ళ చిత్రం భళారి విచిత్రం. ఇలా ఎన్ని ఎపిసోడ్స్ కంటిన్యూ చేస్తాననేది నాకు తెలియదు, ఎందుకంటే బేసిక్గా నాకు ఏంటంటే మైథాలజీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ నుంచి మంచిని తీసుకోవాలి అన్నది నా తత్వం. మనము మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అంటే వీ స్ట్రైవ్ టు క్యారీ అవర్ కల్చర్ టు ద నెక్స్ట్ జనరేషన్. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే మనకి భారత భాగవత రామాయణ కథల కన్నా కూడా హ్యారీ పాటర్ అవి ఇవి ఏదైనా ఏ మైథాలజీ అయినా ఒకటే చెప్తుంది, మంచి చెయ్యి చెడుని త్యజించు. కాకపోతే దానికి మన దగ్గర ఆల్రెడీ చాలా రిఫరెన్సెస్ ఉండగా మళ్ళీ వేరే ఎందుకు అనేది నా ఉద్దేశం. సో ప్రతి వాళ్ళల్లో ప్రతి క్యారెక్టర్లో ఉన్నటువంటి మంచిని మనం తీసుకుంటే బాగుంటుందని అనిపించి నేను ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. ఇది ఎంతకాలం సాగుతుందో తెలియదు, మేబీ నాకు కొంచెం సమయాభావం వల్ల మేబీ ఒక 3-4 ఎపిసోడ్స్ తర్వాత తీరా ఇంత హోంవర్క్ చేయడానికి నాకు కుదురుతుందో లేదో కూడా తెలియదు. సో అప్పుడు మళ్ళీ మనం ఇంకేదైనా వేరే టాపిక్ చూసుకుందాం. బట్ ప్రస్తుతానికైతే ఇది ఎంతవరకు వీలైనంతవరకు దీన్ని తీసుకెళ్ళడం మంచిదని నాకు అనిపించింది. ఇఫ్ ఎట్ ఆల్ నీకు బోరింగ్గా అనిపిస్తే కనుక అది కూడా ప్లీజ్ డూ లెట్ మీ నో. ఓకే, సో ఇదండి ఇవాళ చిత్రం భళారి విచిత్రం. తిరిగి సోమవారం నాడు మళ్ళీ చిత్రం భళారి విచిత్రంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే బెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
Disclaimer: the views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం జనవరి 27, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
Lowe's knows July 4th savings are worth celebrating. Right now, get up to 40% off select major appliances and get an additional 10% off two or more select major appliances. Plus, get three Scotts Naturescapes 1.5 cubic foot mulch bags for just $10. These deals are coming in hot. Lowe's, we help, you save. Valid through 7/9. Selection varies by location. While supplies last, see Lowe's.com for more details. Excludes Alaska and Hawaii.